మే మనసి ప్రతిష్ఠిత మనో మే వాచి ప్రతిష్ఠితం ఆవిరావిర్మేతి వేదస్య మాణిస్థః శృతం మే మా ప్రహాసీహి అనేనాధీతేనాహోరాత్రాన్ సందధామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారమవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి.
34వ పేజీ మొదటి అధ్యాయంలో చివరి మంత్రం 14వ మంత్రం. తస్మాదిదం ద్రోణామ ఇదం ద్రోహ వై నామ తమిదంద్రం సంతం ఇంద్రమిత్యాచక్షతే పరోక్షేణ పరోక్ష ప్రియాః ఇవ హి దేవాః పరోక్ష ప్రియా ఇవ హి దేవాః ఈ మంత్రంతో మొదటి అధ్యాయం పూర్తి అయింది. మొదటి అధ్యాయం యొక్క సారం రెండు విషయాలుగా చెప్పబడింది. మొదటిది సృష్టి విషయం, రెండు అనుప్రవేశ విషయం. విషయం అంటే టాపిక్. మొదటి విషయం సృష్టి గురించి చెప్పబడింది. సృష్టి అంటే ఈ పరమాత్మ జీవాత్మగా వ్యక్తం అయినాడు అని చెప్పబడింది. ఈ పరమాత్మ జీవాత్మగా వ్యక్తం కావడానికి ముందు లోకాలను సృష్టించాడు, లోక పాలకులను సృష్టించాడు, విషయాలన్నిటినీ కూడా సృష్టించిన తర్వాత ఈ లోకాలు లోక పాలకులు వీళ్ళందరూ ఎవరి కోసం అని ప్రశ్నిస్తే జీవరాశుల కోసం అన్నారు. జీవుల కోసమే. ఈ జీవులు ఎవరు, ఈ జీవాత్మలు ఎవరు అని అంటే అక్కడ అనుప్రవేశం వస్తుంది. అంటే పరమాత్మే జీవాత్మగా పేరు పొందాడు. పరమాత్మే జీవాత్మగా అంటే మాయ ద్వారా ఈ సృష్టి చేశాడు. మాయను ఉపయోగించుకొని మాయ ద్వారా తాను చైతన్యమైనటువంటి పరమాత్మ నామరూపాలు అనే మాయలో వ్యక్తమవుతున్నాడు అని అర్థం. ఇది క్రూషియల్ విషయం వేదాంతంలో, చాలా క్రూషియల్. మాయ అనేటువంటిది ఆయన శక్తి. ఆ శక్తిని నామరూపాలుగా వ్యక్తమయ్యేటట్లు చేశాడు ఆయన. ఆ మాయాశక్తి జడం, తను తానంతటగా వ్యక్తం కాలేదు. అది వ్యక్తం కావాలంటే ఈ చైతన్యమైనటువంటి ఆత్మ కావాలి, అదే పరమాత్మ. అంతటా ఉన్నటువంటి ఉనికి ఎరుక అనబడేటటువంటి పరమాత్మ, ఉనికి ఎరుక ఆయన స్వరూపం, ఆయనకు వేరే రూపం లేదు. ఎగ్జిస్టెన్స్ కాన్షియస్నెస్ సత్ చిత్, ఇది ఆయన నిజస్వరూపం. ఆ సత్తు చిత్తు కంటికి కనపడవు, వాటికి రూపం లేదు. సత్తే చిత్తు, చిత్తే సత్తు, రూపం లేదు. రూపం లేనటువంటిది వ్యక్తం కావాలి. విద్యుత్తుకి రూపం లేదు, విద్యుత్తుకి రూపం లేదు. అ అది ఉపయోగపడాలి అంటే అది తాను తానుగా ఉపయోగపడలేదు. విద్యుత్ శక్తి ఉన్నది, విద్యుత్తుకి ఎనర్జీ అంటాం శక్తి, ఆ శక్తి ఉన్నప్పటికీ కూడా అది వ్యక్తం కాలేదు. వ్యక్తం కావాలి అంటే దానిని వ్యక్తపరిచేటటువంటి పరికరం కావాలి. ఫ్యానో బల్బో మైకో ఏదో ఒకటి కావాలి. స్పీకర్ల ద్వారా, యాంప్లిఫైయర్ ద్వారా, మన ఇస్త్రీ పెట్టె ద్వారా, రకరకాలైనటువంటి విద్యుత్ పరికరాల ద్వారా విద్యుత్ వ్యక్తమవుతుంది. కనుక మనం ఈ యొక్క విద్యుత్ పరికరాలన్నీ ఉపయోగిస్తున్నాము అంటే దాని వెనకాల ఉన్నటువంటి విద్యుత్తుకే ప్రధానం, కానీ ఆ పరికరాలకి కాదు ప్రధానం. పరికరాల ద్వారా మనం విద్యుత్తుని ఉపయోగించుకుంటున్నాం. విద్యుత్తు కనపడదు, ఆ విద్యుత్తే శబ్దంగా, ప్రకాశంగా, గాలిగా మనకు వ్యక్తమవుతుంటే విద్యుత్తును చూడకపోయినప్పటికీ కూడా విద్యుత్తు ఉందని గ్రహిస్తున్నామా లేదా? విద్యుత్తుని కళ్ళతో చూడకపోయినా కూడా విద్యుత్తు ఉందని గ్రహిస్తున్నాం. ఈ శబ్దం ద్వారా, మైక్ నుంచి వచ్చే శబ్దం ద్వారా, ఫ్యాన్ నుంచి వచ్చే గాలి ద్వారా, బల్బు నుంచి వచ్చే ప్రకాశం ద్వారా, ఈ ప్రకాశము, ఈ శబ్దము, ఈ గాలి దాని స్వరూపాల విద్యుత్తుకు ఉన్నాయా రూపాలు? లేవు. రూపం లేనటువంటి విద్యుత్తు గాలిగా, శబ్దంగా, ప్రకాశంగా ఎన్ని రకాల పేర్లు చూడండి. వేడిగా, ఇస్త్రీ పెట్టయితే వేడిగా, మీరు ఏదన్నా తీసుకోండి, గ్రైండర్ దగ్గర నుంచి, ఫ్రిడ్జ్ దగ్గర నుంచి, టీవీ దగ్గర నుంచి, ఒకటా రెండా, పొద్దున్న లేస్తే మనం వాడేవన్నీ ఎలక్ట్రికలే కదా. ఇప్పుడు అంతా ఎలక్ట్రికల్ వరల్డ్ అయిపోయింది కదా ప్రపంచం అంతా కూడా. ఇది ఎలాగో ఈ ఉదాహరణ బాగా గుర్తుపెట్టుకుంటే మనకు కొంచెం వేదాంతం అర్థమవుతుంది. ఆత్మ చైతన్యం సత్తు చిత్తన్నం, ఆత్మ బ్రహ్మస్వరూపం. ఆ పరమాత్మ సమష్టిగా ఉన్నప్పుడు పరమాత్మ అన్నాం, ఆ బ్రహ్మనే. బ్రహ్మము మాయ ఉన్నారండి. ఆ మాయని ఆయన ఏం చేశాడు? నేను వ్యక్తం కాలేను కదా, నువ్వు కావాలి నాకు అని వివాహం చేసుకున్నాడు మాయతో. వివాహం చేసుకున్నట్లుగా అనుకుందాం. అనుకోగానే ఆవిడ సహాయపడింది. ఓకే, నేను హెల్ప్ చేస్తాను మీకు అంది. అప్పుడు ఆ మాయ ద్వారా ఈ శరీరాలన్నీ సృష్టింపబడిన ఈ రూపాలు, ఆకారాలన్నీ వచ్చేటప్పటికీ కరెక్ట్గా ఉంది, ఇప్పుడు నేను ఇందులో ప్రవేశిస్తాను అన్నాడు. నిజంగా ప్రవేశించల, అనుప్రవేశం అంటే నేను అంతటా ఉన్నాను, నాకు వ్యక్తం కావడానికి ఈ శరీరం చక్కగా ఉన్నది. అప్పుడు ఆయన ఏమైనాడు? పరమాత్మ అయినాడు. ఆ బ్రహ్మము పరమాత్మగా, మాయాసహితం బ్రహ్మ ఈశ్వర. ఆ ఈశ్వరుడు పరమాత్మ అని పేరు. పరమాత్మ అంటే ఎవరు? మాయా సహితం బ్రహ్మ, సమష్టి ఆత్మ పరమాత్మ. ఆయనకి ఇంకా నేను అంతటా ఉంటే కష్టం అని చెప్పి, ఇప్పుడు సముద్రం ఉన్నది, ఆ సముద్రం అంతా నీళ్లు బొట్లు కలిస్తేనే కదా సముద్రం. కనుక పరమాత్మ అన్ని రూపాలలో ఒకే రూపంలో ఉంటే ఒక పదార్థమే తినాలి, అన్ని జీవరాశుల్లో ఉంటే అన్ని రకాలైన పదార్థాలు తినచ్చు, అన్ని జీవరాశుల్లో ఉంటే అన్ని రకాలైన సుఖాలను అనుభవించవచ్చు. కనుక 84,000 కోట్ల జీవరాశులు మనకు తెలిసినవి, మనకు తెలియనివి ఎన్ని ఉన్నాయో ఎవరికి తెలుసు? ఇన్ని జీవరాశుల్లో నేనే జీవాత్మగా కనపడతాను. ఒక్క ముఖం అండి, 100 అద్దాలు పెడితే 100 ముఖాలు కనపడతాయి. ఇంకా మన బ్యూటీ చూసుకోవాలని తాపత్రయం ఉంటుంది చాలామందికి. పరుసులో అద్దం ఉంటుంది, కారులో అద్దం ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా అద్దం ఉంటుంది, ఎంత తాపత్రయం. అన్నిట్లో మనమే చూసుకోవాలి, మన ముఖమే ఉన్నది. ఒక ముఖం ఎన్ని ముఖాలు కనపడుతున్నాయి చూడండి. అదేవిధంగా పరమాత్మ, ఒక్క పరమాత్మ అనేక శరీరాల్లో జీవాత్మగా ప్రతిబింబిస్తున్నాడు. మనందుకే మనం కూడా అవతారాలమే. అందుకనే మనల్ని కూడా ఏమంటారు? అవతారం అంటారు. పరమాత్ముడి యొక్క అంశం అవతారం అన్నాం. కనుక పరమాత్మే జీవాత్మ అనే పేరుతో ఈ శరీరంలో, ఆ శరీరంలో, ఆ శరీరంలో ఉన్నాడు. కనుక ఎన్ని జీవాత్మలున్నా కూడా ఇవి సత్యమా?
కాదు. ఎందుకంటే జీవాత్మలన్నీ కూడా ప్రతిబింబాల్లాంటివి, ఆ పరమాత్మ యొక్క ప్రతిబింబాలే. 100 అద్దాల్లో మీ ముఖం చూస్తే ఆ ముఖాలన్నీ సత్యమండి. ఆ ముఖాలన్నీ చూస్తున్నా కూడా మీరు మీ ముఖాన్ని మర్చిపోతారా? మీ ముఖాన్ని మర్చిపోరు. ఎందుకంటే ఆ ముఖాలన్నీ సత్యం కాదు, ఈ ముఖమే సత్యం అని తెలుసు మీకు. అదేవిధంగా ప్రతి మనిషిలో ఉన్నటువంటి జీవాత్మ పరమాత్మ యొక్క ప్రతిబింబం. జీవాత్మ అనేది లేదు నిజంగా, పరమాత్మే జీవాత్మగా కనపడుతున్నాడు. ప్రతిబింబ ముఖం అనేది ఉన్నదా? లేదు కదా. అదేవిధంగా జీవాత్మ అనే ప్రతిబింబం నిజంగా లేదు, కనపడుతున్నది అది పరమాత్మే. ఈ జీవాత్మ ద్వారా ఆ పరమాత్మను తెలుసుకోవాలి. అద్దంలో ముఖం చూసుకుంటే బొట్టు ఎక్కడ పెట్టుకుంటారండి? మన ముఖం మీద పెట్టుకుంటాం, అద్దం ముఖంలో పెట్టచ్చుగా. అద్దంలో ముఖం చూసుకోనని ఇక్కడ తల దువ్వుకుంటాం, అక్కడ దువ్వచ్చు కదా. ప్రతి పని అద్దంలో చూసుకొని ఇక్కడ చేస్తూ ఉంటాం. కారణం ఏమిటంటే ఇక్కడ పని జరగడానికి అక్కడ చూస్తే కానీ ఇక్కడ పని కాదు. రోజు చూస్తున్నాం అద్దం, ఈవేళ చెప్తూ ఉంటే ఏదో కొత్తగా ఉంది. పుట్టినప్పటి నుంచి ఎన్ని 100 సార్లు 1000 సార్లు చూసుంటాము అద్దం. అదేవిధంగా పరమాత్మ ఈ జీవాత్మ ద్వారా అన్ని పనులు చేసుకుంటున్నాడు. పరమాత్మే జీవాత్మ రూపంలో. అందుకని ఈ జీవాత్మ దేనికోసం, ప్రతిబింబ ముఖం దేనికోసం అండి? బొట్టు ఇక్కడ పెట్టుకోవడానికి, అక్కడ పెట్టడానికి కాదు. ఈ జీవాత్మ దేనికోసం? పరమాత్మను తెలుసుకోవడం కోసం. అంతేగాని నేను బాగా తింటాను నిద్రపోతాను అని కాదు. ఈ జీవాత్మ దేనికంటే అది మనిషి జీవాత్మ. పశువులు పక్షులన్నీ కూడా జీవాత్మలే పాపం, నేను పరమాత్మనని తెలుసుకోలేవు. మనిషి మానవ జన్మ ఎత్తినటువంటి ఈ జీవాత్మ రూపంలో కనపడుతున్నది దేనికంటే నేను పరమాత్మనని తెలుసుకోవడానికి. అది మనం తెలుసుకోలేదనుకోండి ఆ కేటగిరీలోకి వెళ్ళిపోతాం మనం కూడా. ఈ జీవాత్మ తాను పరమాత్మనని తెలుసుకోవడం కోసం ఆ మార్గం ఉన్నదని చెప్పే ఆయన వచ్చాడు. మార్గం లేకపోతే వచ్చేవాడు కాదు ఇందులోకి కూడా. అందుకే నా మంత్రంలో చూడండి, 3వ మంత్రంలో క్రిందటి 33వ పేజీలో 13వ మంత్రంలో స జాతః అన్నాడు. ఆ పరమాత్మ జీవాత్మగా వ్యక్తమైనాడు 33వ పేజీలో 13వ మంత్రం. కనపడిందా? స జాతః భూతాని అభివ్యైఖ్యత్. తెలుసుకున్నాడు పరమాత్మని నేనే అని తెలుసుకున్నాడు. వేదాంతం క్లాసుకి వెళ్ళి చదువుకొని ఇంతకాలం నేను ఏదో పుణ్యపాపాలు ఉన్నటువంటి ఆర్డినరీ జీవుడిని అనుకున్నాను, ఇప్పుడు తెలిసిందండి నాకు నేను పరమాత్మనని. ఉపనిషత్తుల ద్వారా గురువు ద్వారా అభివ్యైఖ్యత్ తెలుసుకొని ఆ జ్ఞానం పొందిన తర్వాత ఆ జ్ఞాని ఏమంటున్నాడు, కిమిహ అన్యం వావదిశత్ ఇతి. ఇంకా ఏమున్నది ఈ బ్రహ్మము కంటే, ఈ ఆత్మ కంటే వేరే ఏమున్నది అసలు? నిజంగా కనపడేదంతా కూడా మిథ్య, అది నిజం కాదు, అది మాయ యొక్క రూపం, మాయారూపం అది. ఆ మాయారూపం ఈ ఆత్మను తెలుసుకోవడానికి ఉపయోగపడుతున్నది. కనుక ఆత్మ కంటే వేరే ఏమున్నది నిజంగా, అది అర్థం అక్కడ. ఆత్మ కంటే ఏమున్నది అంటే ఏమెందుకు లేదండి, అన్నీ ఉంటే చాలా ఉన్నాయి కదా అన్నాడు. నిజంగా ఏమున్నది అని అర్థం. నిజంగా ఏమున్నది, ఇది అర్థం అవడం కష్టమే కదా మీకు. ఇప్పుడు నేను ఉదాహరణ చెప్పనా? కలకంటున్నాం, కలగనేవాడెవరు? ఈ పురుషుడే కదా, ఈ వ్యక్తే కదా. నిద్రపోతున్నప్పుడు కలకంటున్నాం, జాగ్రత్ పురుషుడే స్వప్న పురుషుడైనాడు. ఈ స్వప్న పురుషుడు అయిన తర్వాత అన్నీ చూస్తున్నాడు కలలో, ఒకటా రెండా ఎన్ని చూసాం నిన్న రాత్రి కలలో. ఈ మెలకు రాగానే జాగ్రత్త పురుషుడు అయిపోగానే నాకంటే ఏమున్నది అసలు కలలో, నేను తప్ప ఏమీ లేదు కదా, నేనే కదా కలలో కనపడినాను. అర్థమైందా ఇప్పుడు? నేనే కదా కలలో ఏనుగుగా, గుర్రంగా, రైలుగా, విమానంగా, ఇల్లుగా, మనుషులుగా, అన్నిట్లా నేనే కదా వ్యక్తమైనాను. ఇప్పుడు నాకంటే ఏనుగులు వేరేగా ఉన్నాయా అందులో కలలో? సింహాలు వేరేగా ఉన్నాయా, నాకంటే వేరేగా ఉన్నాయి అవి, అవన్నీ నాలో నుంచే వచ్చినాయి, నాలోకే వెళ్ళిపోయినాయి మళ్ళీ. అంటే మెలుకున్న తర్వాత మనిషి అర్థం చేసుకున్నాడేమని, అరే కలంతా చూశాను, అసలు నాకంటే కల వేరుగా ఎక్కడున్నది, ఉంటే ఉదయాన్నే కనపడాలి కదా, లేదు కదా. అదేవిధంగా జ్ఞాని అయిన వాడు, అజ్ఞానం నుంచి మేలుకున్నటువంటి వ్యక్తి జ్ఞాని అయినప్పుడు ఆత్మనైన నాకంటే నిజంగా ఏమున్నది అన్నాడు. చూశాడు, కలలో చూశాడు, కానీ కల నిజం కాదు కదా, చూసినప్పటికీ కూడా నిజం కాదని తెలుసుకున్నాడు. అదేవిధంగా జ్ఞాని ఈ ప్రపంచమంతా చూస్తున్నప్పటికీ కూడా ఈ కల కనపడుతూ ఉంటుంది. రెండు కళలు చెప్పానా, కనపడని కళ, కనపడే కళ. ఆహాహా, కనపడని కళ లాగనే కనపడే కళ కూడా కలే అన్నాడు. కనపడినా కనపడకపోయినా కళ కలే కదండి. జ్ఞానికి ఇది కళని తెలిసిపోయింది. కిమిహ అన్యము వావదిశత్ ఇది తెలుసుకున్న తర్వాత, సహ ఏతమేవ పురుషం బ్రహ్మ అన్నాడు. ఈ యొక్క నేనే, ఈ పురుషుడే, ఈ తెలుసుకున్నటువంటి నేను బ్రహ్మముని అనుకున్నాడు, తెలుసుకున్నాడు. అందువల్ల ఏమిటి అర్థం తర్వాత మంత్రంలో, తస్మాద్ ఇదం ద్రోణామ ఇదంతయా దృష్ట ఇదంద్ర ఇదంతయా దృష్ట, ఇదో నేనే, నేనే బ్రహ్మాన్ని, నేనే బ్రహ్మాన్ని అని తెలుసుకున్నాను. నేనే అంటే ఫలానా చోట కాలనీలో అక్కడ ఉన్నాను డోర్ నెంబర్లో, ఆహా నేను కాదు, నేనే ఇదో ఇదం ఇదో ఇదే ద్రా దృష్ట తెలుసుకున్నాడు ఇదంద్ర. అందుకని ఆయనకి పరోక్షంగా ఇంద్ర అని పిలుస్తాం, ఇంద్ర అని పేరు. ఇప్పుడు సృష్టి చేశాడు, పరమాత్మే జీవాత్మగా వ్యక్తమైనాడు, జీవాత్మ పరమాత్మను తెలుసుకున్నాడు. కనుక ఆ పరమాత్మను తెలుసుకున్న తర్వాత ఇంకా దీన్ని మించిన ఆనందం ఏముంది ప్రపంచంలో? కనుక అంతా నేనే ఉన్నాను ఆత్మగా అన్ని శరీరాలలో. అయిపోయింది, అయిపోయిందా, అయిపోయింది. ఇప్పుడు సంసారం వర్ణనం. సంసారం రెండు విధాలుగా చెప్పబడింది. రెండవ అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాం. వెళ్ళే ముందు ఈ సంసారం అనేటువంటిది ఆవసథ 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 అని చెప్పారు. ఇది స్వప్నం లాంటిది అన్నాడు. త్రయ ఆవసథాహ, మూడు స్వప్నాలండి. జాగ్రత్త స్వప్న సుషుప్తి శరీరం స్వప్నం, జాగ్రత్త శరీరం స్వప్నం ఒక ఆవసథ, స్వప్న శరీరం ఆవసథ మిథ్య స్వప్నం, సుషుప్తి అవస్థ మూడో అవస్థ కూడా ఆవసథ. అంటే స్థలం అనుభవించేటటువంటి ఒక స్థితి ఆ అవస్థ స్వప్నం, మూడు స్వప్నాలు. శరీరం త్రయం కూడా ఆవసథ, స్థూల శరీరం ఒక ఆవసథ, సూక్ష్మ శరీరం ఒక ఆవసథ, మూడో అవస్థ కారణ శరీరం, మూడు శరీరాలు స్వప్నమే, అంతా స్వప్నమే, అంతా కలే, కలలాగా లేదండి అన్నాడు. కలగనేవాడికి కల కలగా ఉంటుందా అండి? స్వామిని మీరు ఈ ప్రపంచం అంతా కల కల అంటుంటే నాకేమిటో కష్టంగా ఉందండి. ఏమంటే కలగనేవాడికి కల కలగా ఉంటుందా? పరమసత్యం. అదేవిధంగా అజ్ఞానం అనే కలలో ఉన్నవాడికి అప్పుడు ఈ ప్రపంచమంతా కూడా సత్యంగానే ఉంటుంది. అందుకని మేలుకోవాలి, రెండవ కళ నుంచి మేలుకోవాలి. మొదటి కళ నుంచి మేలుకున్నాం, క్లాస్కి వచ్చాం, ఇప్పుడు రెండో కళలో ఉన్నాం. గురువుగారు అంటున్నారు మేలుకోరా, మేలుకోసు గుణాల వాళ్ళ జానకిలోల అని పాడేది ఎందుకు తెలుసా? ఉదయం పూట రాముని వారు పడుకున్నాడా నిజంగా పాపం అని ఆయన మేలు కులుపుతాం. కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే, భగవంతుడిని నిద్ర లేపుతున్నాం. ఒకరోజు మనం లేస్తామని చెప్పి అది పెట్టారు మన వాళ్ళు, మనం లేవ. ఆ సుప్రభాతం మాత్రం పెట్టుకునే వింటున్నాం, ప్రతి శనివారం పెట్టుకుంటాం. ఎప్పుడైనా ఒకరోజుకి అది విని విని శబ్దం వీడి మనసులో ఏదైనా నేను పరమాత్మ అనే జ్ఞానం వస్తుందని పెడితే లడ్లు తింటున్నారు. కానీ కౌసల్య సుప్రజారామాని పాడుతూ లడ్లు తింటున్నారు, కానీ తిరుపతి లడ్లు మేలుకునేవాడు ఒక్కడు కనపట్టలేదు క్లాసులో తప్ప. ఈ క్లాసుకు వచ్చేవాళ్ళు తప్ప ఎవరిని మేలుకుంటున్నారు? క్లాసుకు వచ్చేవాళ్లే మేలుకోవడం లేదు, కష్టపడుతున్నారు. ఇంకా రాని వాళ్ళ సంగతి చెప్పాలా అన్నారు. అందుకని నాకు లడ్డిస్తుంటే మీకేం చెప్తాను నేను తెలుసా, కౌసల్య సుప్రజార ఉత్తిష్ట అంటుంటాను. మీరేమో నాకు ఆ కౌసల్య సుప్రజారామ లడ్డు నాకు ఇస్తారు, నేనేం చెప్తాను, రెండో నిద్ర నుంచి కల నుంచి మేలుకో మేలుకో అని చెప్పి ఉత్తిష్ట ఉత్తిష్ట అంటుంటాను నేను. అందుకని లడ్డు తినేటప్పటికి నాకు ఆసక్తి వస్తున్నది. చూసారా, అది సంసారం అంటే ఏమిట్రా నాయన, ఇది మర్చిపోవడమే సంసారం అన్నాడు. సంసారం రెండు రకాలండి. మొదటిది, ఈ జన్మలో మనం జాగ్రత్త స్వప్న సుషుప్తులను అనుభవించడం ఒక విధమైనటువంటి సంసారం. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, ఇవన్నీ ఒకటో అధ్యాయంలో చెప్పినవే. రెండవ సంసారం ఏమిటంటే ఒక శరీరం నుంచి మరొక శరీరానికి వెళ్ళడం. మొదటి సంసారం జాగ్రత్త నుంచి స్వప్నానికి, స్వప్నం నుంచి నిద్రకి, నిద్ర నుంచి కలకి, కల నుంచి మెలకువకి. తెలుగులో చెప్పనా, జాగ్రత్త స్వప్న సుషుప్తి అంటే తెలుస్తుంది కదా. మెలకువ నుంచి కలకి, కల నుంచి నిద్రకి, నిద్ర నుంచి కలకి, కల నుంచి మెలకువకి, నిద్ర నుంచి మెలకువకి, మెలకువ నుంచి నిద్రకి, నిద్ర నుంచి కలకి. ఏమిటండి చేస్తున్నాం మనం? ఇదే కదా రోజు. ఇదొక సంసారం, ఇది చాలే. శరీరాన్ని నుంచి శరీరానికి, అంటే ఈ జన్మ నుంచి మరొక జన్మకి, మరొక జన్మ నుంచి ఇంకో జన్మకి, ఇంకో నుంచి ఇంకో ఇల్లు మారుస్తూనే ఉన్నాం. ఇక్కడ ఇల్లు మారుస్తున్నాం, ఈ శరీరం అనే ఇల్లు కూడా మారుస్తున్నాం. ఎందుకని? జీవాత్మ పరమాత్మని తెలుసుకోకపోవడం వలన. నేను శరీరాలు మారుస్తున్నానా, శరీరాలు నాలో మారుతున్నాయా? ఇన్ని సంవత్సరాలు చదువుతూ ఉంటే అప్ప ఇప్పుడు సరిగ్గా చెప్పారు, లేకపోతే ఉల్టా. నేను శరీరాల్లో ఉండలేదు, శరీరాలన్నీ నాలో ఉన్నాయి. మయ్యేవ సకలం జాతం, అన్నీ నాలోనే ఉన్నాయి కానీ నేను అన్నింటిలో ఉన్నాననేది కాదు. ఆకాశం కొండలో ఉందా, కొండలో ఆకాశం ఉందా? ఆకాశంలో కొండ ఉందా, కొండలో ఆకాశం ఉందా అంటే రెండు కరెక్టే. అసలు కరెక్ట్ ఏదన్నా, ఆకాశంలో కొండ ఉన్నది. అర్థమైందా? ఆత్మ శరీరంలో ఉందా, శరీరం ఆత్మలో ఉందా? ఆత్మలో శరీరాలన్నీ ఉన్నాయి. అర్థమైందా? ఇది మొదటి అధ్యాయం యొక్క సారాంశం. ఈ యొక్క శరీరాలు, జన్మలు ఇవన్నీ కూడా మిథ్యా అని తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే సంసారం. అందుకని రెసిడెన్స్ షిఫ్టింగ్ ఓన్లీ సంసారం. అర్థమైందా? అవస్థ షిఫ్టింగ్, రెసిడెన్స్ షిఫ్టింగ్. రెసిడెన్స్ అంటే బాడీ. ఏ బాడీ? మనిషి శరీరం అని గ్యారంటీ లేదండి. కుక్క, పంది, పిల్లి, ఇలుక, నల్లి, బల్లి, ఏ పెద్ద ఏమిటి అనుకుంటాం మనం మనిషి జన్మ ఎత్తుతామని, గ్యారంటీ ఏం లేదు. ఇది కనుక ఉపయోగించుకోపోయినామంటే సంచితంలో కరెక్ట్గా క్యూలో నుంచొని ఉంటుంది. ఏమిటి? ఎద్దు శరీరానికి కరెక్ట్గా కర్మ రెడీగా ఉంది. ఇప్పుడు కనుక జ్ఞానం పొందకపోతే వచ్చే జన్మలో అక్కడ వ్యవసాయం చేసుకునేవాడు ఉపయోగించుకుంటాడు మనల్ని పుట్టి. ఎద్దులాగా పుడతాం. ఎవరికి తెలుసు ఏ కర్మ రెడీగా ఉందో, ఏ శరీరం వస్తుందో? ఇట్లాంటి బంగారం లాంటి జన్మను వృధా చేసుకుంటే ఆయన మాత్రం క్షమిస్తాడా? ఇట్లాంటి బంగారం లాంటి జన్మనిస్తే, జీవాత్మ పరమాత్మనని తెలుసుకునే అవకాశం ఇచ్చిన జన్మనిచ్చి వృధా చేసుకుంటే మనిషి ఇంతకంటే మూర్ఖుడు ఎవరైనా ఉంటాడా ప్రపంచంలో చెప్పండి మీరు? ఎవరండి అజ్ఞానంలో ఉన్నవాడు మూర్ఖుడంటే అన్నాడు, వీడే మూర్ఖుడు. ఇంతటి మానవ జన్మని సార్థకం చేసుకోకుండా కాలం వెళ్ళబుచ్చుతున్నాడు, తింటున్నాడు, నిద్రపోతున్నాడు, పిల్లల్ని కంటున్నాడు, ఇల్లు కట్టుకుంటున్నాడు, ఆనందంగా తీర్థయాత్రలు చేస్తూనే ఉన్నాడు, అయిపోయినాడు, పుట్టుక్కున పోయినాడు. ఏమిట్రా సాధించావంటే ఏమీ లేదు, అయిపోయింది లైఫ్ అన్నాడు. చూడండి, శాస్త్రం చెప్తుంది, ప్రతి వాళ్ళకి చెప్తుంది, నాయన అలా వృధా చేసుకోవాకు, శరీరాన్ని ఈ జన్మని వృధా చేసుకోవాకు అంటోంది. ఇంకా సంసార వర్ణన వస్తున్నది. అసలు చూడండి, అసలు ఈ శరీరం ఎట్లా వచ్చిందనే విషయం చెప్తున్నారు ఇప్పుడు ఈ రెండవ అధ్యాయంలో. ఈ సంసారం అనేది ఏమిటి, శరీరత్రయం అంటే ఏమిటి, ఈ శరీరం మూడు శరీరాలు ఎట్లా వచ్చినాయి అనే విషయాన్ని చెప్తున్నారు. చదువుతాం 36వ పేజీ 2వ అధ్యాయం 1వ మంత్రం.
అపక్రామత గర్భిణ్యః పురుషేహ వాం అయామాదితో గర్భః భవతి యదేతద్రేతః తదేతత్సర్వేభ్యః అంగేభ్యః తేజః సంభూతం ఆత్మన్యేవాత్మానం బిభర్తి తద్యదా స్త్రియాం సించతి అథైన జనయతి తదస్య ప్రథమం జన్మ.
ఈ యొక్క భాగానికి సంసార వర్ణనం అని పెట్టుకోవాలి పేరు. సంసార వర్ణనం, డిస్క్రిప్షన్ ఆఫ్ సంసార. సంసారం అంటే ఏమిటండి అని అడిగితే ఇక్కడికి వెళ్ళండి, ఇక్కడ చూసుకుంటే తెలిసిపోతుంది. ఇప్పుడు మనిషికి, జీవుడికి, మనిషి కాదు జీవుడికి, జీవుడికని తీసుకుందాం, జీవుడికి మూడు జన్మలు ఉంటాయట. మొదటి పాయింట్, జీవుడికి మూడు జన్మలు ఉంటాయి. మనుషులు కనుక వినేది ఐతరేయోపనిషత్తు, మనిషి జన్మ గురించి మనం తెలుసుకుందాం. జీవులందరికీ మూడు జన్మలు ఉంటాయండి, కానీ మనుషులు కదా వింటున్నారు ఐతరేయోపనిషత్తు, కనుక మనిషి జన్మ గురించి మనం చదువుకుందాం. అవునా? ఇప్పుడు ఈ శరీరం నేను ఉన్నాను కదా, నాకు ఒక జన్మ అనుకుంటున్నాం మనం. శాస్త్రం అంటోంది నాయన మూడు జన్మలు అంటున్నది. అదేమిటండి, ఒక జన్మకే కష్టపడుతున్నా నేను, నాకు మూడు జన్మల అన్నది అంటే, నువ్వు ఈ శరీర స్వశరీరంలోకి రావడానికి ముందు నువ్వు ఇంకా రెండు శరీరాల్లో నుంచి వచ్చావు. రెండు శరీరాలు సూక్ష్మరూపంలో ఉన్నాయి, ఇది స్థూల రూపం. రెండు శరీరాలు, మొదటి జన్మ తండ్రి శరీరంలో, రెండవ జన్మ అమ్మ శరీరంలో. ప్రసవం అయిన తర్వాత నువ్వు ఈ స్వశరీరంతో మూడవ జన్మ తీసుకున్నావు, ఇది మూడవ జన్మ. ఈ విషయం ఈ ఉపనిషత్తులోనే చెప్పబడుతుందండి, ఇంకెక్కడా చెప్పలేదు. గర్భోపనిషత్తు అని ఒకటి ఉన్నది, తర్వాత ఐతరేయోపనిషత్తు. ఇలా మనిషి యొక్క జన్మను గురించి మాట్లాడే ఉపనిషత్తులు రెండు. ఈ మూడవ జన్మ రావడానికి ముందు ఆ రెండవ జన్మ ఏమిటి, ఆ మొదటి జన్మ ఏమిటి? ఛాందోగ్య ఉపనిషత్తులో విన్నాం పంచాగ్ని విద్య అని. ఐదు విధాలుగా ఈ జీవుడు భూమి మీదకి వస్తాడట, ఐదు విధాలుగా. అది చెప్పబడింది ఉపనిషత్తులో, ఛాందోగ్య ఉపనిషత్తులో పంచాగ్ని అని. మనం పండు మగ్గ పెడతాం చూసారా, కొంచెం వేడి క్రియేట్ చేస్తాం. మామిడికాయ పండాలి అంటే దానికి ఉష్ణోగ్రతను పెంచుతాం, ఆ ఉష్ణోగ్రతను పెంచితే అది పండుతుంది. వేడే కదా, ఉష్ణతే కదా. అదేవిధంగా ఇక్కడ జీవుడు ఒక దాంట్లో నుంచి ఒక దాంట్లోకి రావాలి అంటే దాన్ని అగ్ని అని పిలువబడింది. అగ్ని జౌహు, ముందు జీవుడు ఆకాశంలో ఉన్నాడు, ఆకాశంలో నుంచి మేఘంలోకి వచ్చాడు. స్వర్గం మొదట, జౌహు అంటే స్వర్గం, స్వర్గం నుంచి మేఘంలో పడ్డాడట. స్వర్గ అగ్ని, తర్వాత మేఘ అగ్ని, అగ్ని లాంటిదనమాట. అక్కడ జీవుడు ఫ్రక్టిఫై అంటారు, పక్వాన్ని పొందుతాడనమాట రెండవ దానికి, రెండవ జన్ అగ్నికి. ఇక్కడ మొదట అంటే ఫర్నేస్లో వేస్తుంటారు సరే బంగారాన్ని, ఇక్కడ కొంచెం ప్యూరిఫికేషన్, మళ్ళీ తర్వాత ప్యూరిఫికేషన్, తర్వాత ప్యూరిఫికేషన్ లాగానే స్వర్గ అగ్నిలో నుంచి మేఘ అగ్నిలోకి వస్తాడు, మేఘ అగ్నిలో నుంచి వర్ష అగ్నిలోకి వస్తాడు. ఆ వర్షం అగ్ని ఏమిటండి, వర్షం చల్లగా ఉంటుంది కదా నీళ్ళు అన్నాడు, అగ్ని లాంటిదని. ఆ వర్ష అగ్ని వృష్టి, వృష్టి అగ్నిలో నుంచి పృథివీకి వస్తాడు, ఆ పృథివీలో నుంచి ఓషధి, అంటే ఆ కాయగూరలన్నీ ఉంటాయి కూడా, అక్కడి నుంచి ఈ పురుషుడు, పురుష అగ్ని, నాలుగో అగ్ని, యోష అగ్ని, స్త్రీ అగ్ని, అమ్మ నాన్న, నాన్న ఒక అగ్ని, అమ్మ ఒక అగ్ని, ఇది నాలుగు ఐదు. ఈ పైన పృథివీ, పృథివీ నుంచి వర్షం, మేఘం, స్వర్గం, అట్లా ఐదు అగ్నులు అన్నమాట. మేఘాగ్ని అంటే వృష్టి. పృథివీకి వచ్చిన తర్వాత పృథివీలోంచే కదా మనకు కాయగూరలు అన్నం అన్నీ వస్తాయి. ఈ జీవుడు ఏం చేస్తాడట, ఆ స్వర్గంలో నుంచి టమాల మేఘల్లో పడతాడట. మేఘంలో పడంగానే మేఘంలో నుంచి నీళ్ళల్లో ఉన్న జీవుడు అక్కడ పట్టుకొని ఉంటాడు ఆ మేఘానికి నీళ్ళ దగ్గర. ఆ మేఘం వర్షం రాగానే టమాల కింద పడతాడు భూమి మీద. భూమి మీద పడంగానే ఆ చెట్లు ఏం చేస్తాయంటే ఆ చెట్లలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి బెండకాయ కూరలు, టమాటాలు, కూరలు ఉంటాయి కదా, ఆకుకూరలు, పాలకీర, ఇవన్నీ ఇట్లా నుంచి అక్కడ ఉంటాడు. అందులో కనపడకుండా ఉండేటప్పటికేమవుతుంది, ఈ పురుషుడు తింటాడు ఆహారం. పురుషుడు తినగానే ఆహారం రేతస్సుగా మారిపోతుంది. జీవుడు ఉంటాడు అక్కడ, ఆ రేతస్సుగా తండ్రి శరీరంలో ఉన్నటువంటిది నాలుగవ అగ్ని, పురుష అగ్ని, అది మొదటి జన్మ. ఆ పురుషుడు వివాహం చేసుకున్న తర్వాత భార్యకి ఆ గర్భాధానం చేస్తాడు. చేసినప్పుడు ఆ రేతస్సుని ఆ గర్భంలో వదిలిపెడతాడు. వదిలిపెట్టినప్పుడు ఈ అండం అంటారు దీన్ని, రేతస్సుని అండం అంటారు. ఆ రేతస్సుని గర్భంలో వదిలిపెట్టిన తర్వాత, వివాహం అయిన తర్వాత స్త్రీ గర్భంలో వదిలిపెడితే భార్య గర్భంలో, అక్కడ మాతృ గర్భం అవుతుంది, అది రెండవ జన్మ. జీవుడు చూడండి ఎక్కడి నుంచి వస్తున్నాడు, తప్పించుకోలేడు, ఎవరు ఏం చేయలేరు జీవుణ్ణి, అంటచ్చుడు, జాగ్రత్తగా వస్తాడు. వచ్చి ఇక్కడ స్త్రీ శరీరం యోష అగ్ని, యోష అంటే తల్లి గర్భంలో ప్రవేశిస్తాడు జీవుడు. తండ్రి గర్భంలో రేతస్సుగా ఉన్నప్పుడు సూక్ష్మంగా ఉన్నది జన్మది మొదటి జన్మ. అది మళ్ళీ తల్లి అంటే ఈ జీవుడి యొక్క తల్లి గర్భానికి ట్రాన్స్ఫర్ అవుతుందండి, అంటే పతి పత్ని యొక్క గర్భంలోకి ట్రాన్స్ఫర్ చేస్తాడు ఆ జీవుణ్ణి. చేసినప్పుడు అక్కడ అండంగా పెరుగుతాడు, పిండం అంటారు చూసారా, ఆ పిండమే తల్లి గర్భంలో పెరిగేటప్పుడు అది రెండో జన్మ, సూక్ష్మరూపంలో ఉన్నాడు, అది శరీరమే, సూక్ష్మ శరీరం. అక్కడ తండ్రి గర్భంలో రేతస్సుగా ఉన్నాడు, అమ్మ గర్భంలో పిండంగా ఉన్నాడు. శుక్ర శోణితం అంటారు చూసారా, శుక్రం రూపంలో తండ్రి శరీరంలో, శోణిత రూపంలో అమ్మ శరీరంలో ఉండి పిండంగా మారాడు. డెలివరీ అయిన తర్వాత, ప్రసవం అయిన తర్వాత తన శరీరాన్ని తీసుకున్నాడు మూడవ జన్మ. అది చెప్తున్నారండి ఈ మంత్రంలో, చూడండి. ముందు చెప్పే ముందు ఒక కాషన్, యువర్ అటెన్షన్ ప్లీజ్ అంటారు చూసారా సెంట్రల్ స్టేషన్లో. అట్లాగే అందరు కూర్చొని ఉపనిషత్తు వింటున్నారండి, ఐతరేయ ఉపనిషత్తు. ఎవరు, స్త్రీలు పురుషులు అందరూ వింటున్నారు. మొదటి చాప్టర్ అంతా విన్న తర్వాత రెండో చాప్టర్కి వచ్చేటప్పటికి ఆ గురువుగారు చెప్తున్నారు, ఇక్కడ ఎవరైనా గర్భిణీ స్త్రీలు ఉంటే బయటికి వెళ్ళండి అంటున్నాడు. ఇక్కడ ఎవరైనా గర్భిణీ స్త్రీలు, ప్రెగ్నెంట్ ఉమెన్, ఇంతవరకు ఫస్ట్ చాప్టర్ వింటున్నారు, కొంచెంసేపు బయటికి వెళ్ళొస్తారా, మళ్ళీ మూడో చాప్టర్ వద్దురు కానీ లోపలికి కానీ. అంటే ప్రెగ్నెంట్ స్త్రీలు వినకూడదట, అంత వైరాగ్యం వస్తుంది ఇది వింటే. చూడండి మొదటి మాట, అపక్రామంతు, బయటికి వెళ్ళండి గర్భిణ్య, గర్భిణీ స్త్రీలు ఎవరైనా ఉంటే బయటికి వెళ్ళండి ఇక్కడి నుంచి అని అడుగుతున్నది ఉపనిషత్తు. అంటే ఏమిటి అర్థం, ఆ రోజుల్లో కూడా స్త్రీలు వేదం చదువుకునేవాళ్ళు. ఈ ఉపనిషత్తు ఏ వేదానికి సంబంధించిందండి, ఋగ్వేదానికి సంబంధించింది. అంటే ఆ రోజుల్లో కూడా స్త్రీలు ఋగ్వేదం విన్నారా లేదా, ఏమంటే ఆడవాళ్ళు చదవచ్చు అంటారా, ఈ మంత్రం చెప్పాలి వాళ్ళకి, ఇది చెప్తే తెలుస్తుంది. అంటే స్త్రీలు కూడా పురుషులతో పాటు చదువుకునేవాళ్ళు ఆ రోజుల్లో. ఇంకా చెప్పాలంటే స్త్రీలే ఎక్కువ చదువుకుంటున్నారు కలియుగంలో పురుషుల కంటే, అన్ని క్లాసుల్లో స్త్రీలే ఎక్కువ అండి. కనుక స్త్రీలు కూడా వేద అధ్యయనానికి అర్హులే. నీకెందుకు వంట చేసుకోకుండా, వంట చేసుకో హాయిగా, హాయిగా ఏమిటి, హాయిగా చదువుకుంటానని చెప్పాలి, హాయిగా వంట చేస్తాను, హాయిగా చదువుకుంటాను అనాలి. కనుక మనకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే ఎవరు ఆపలేరు. అది అది విద్యాధనం సర్వధనాత్ ప్రధానం అన్నారు. చూసారా, అన్ని ధనాల కంటే విద్యాధనం చాలా గొప్పది. అందుకని ఇక్కడ మనకు అపక్రామంతు అంటే బయటికి వెళ్ళండి. అపక్రామంతు అనేది బహువచనం. అపక్రామత అంటే బయటికి వెళ్ళు అన్నట్లుగా. ఒక స్త్రీ ఉంటే బయటికి వెళ్ళు. చాలామంది ఉంటే ఇద్దరు ముగ్గురు ఉండొచ్చు, ఎవరికి తెలుసు? రెండో నెల మూడో నెల ఉన్నప్పుడు తెలియదు కదా, నాలుగో నెల ఐదో నెలలో ఉన్నారో ఎవరికి తెలుసు? ఎక్కువ మంది ఉంటే అపక్రామంతు ఎవరు? అందరూ కాదు, అందరూ కూర్చోండి. గర్భిణ్య వెళ్ళండి అన్నారు. వాళ్ళు వెళ్ళిపోయినారండి బయటికి. చెప్పంగానే వెళ్ళిపోవాలి కదా, వెళ్ళారు. వెళితే ఏమిటి చెప్తున్నారు గురువుగారు? పురుషే హవా అయం ఆదితః గర్భః. గర్భః అంటే పురుష బీజం అని అర్థం. ఆదితః మొట్టమొదట, అయం ఆదితః, ఈ పురుష బీజమే కదా మొదట ఉన్నది అన్నాడు. మొదటి జన్మ అయం ఆదితః పురుషే హవా, ఇది ప్రసిద్ధం. హా వా అంటే ప్రసిద్ధం అని అర్థం. పురుష శరీరంలోనే గర్భః పురుష బీజం భవతి. ఇక్కడ రెండు కరెక్షన్స్ ఉన్నాయి. తదేతత్ సర్వేభ్యః అని ఉండాలి. రెండో లైన్లో వా ఒత్తులాగా ఉంది. సర్వేభ్యః తత్ సర్వేభ్యః తదేతత్ సర్వేభ్యః. తర్వాత చివర కూడా ఆత్మన్యే నా కింద నే కింద యా ఒత్తు ఉండాలి, వా ఒత్తు కాదు. ఆత్మన్యేవాత్మానం, పురుషుని నుంచే అయం ఈ అదితః ఆదితః మొదట ఈ రేతః. గర్భః అంటే రేతస్. యదేతద్ రేతః, ఈ పురుష బీజం అనేది ఏదైతే ఉన్నదో అది రేతస్సే కదా. యద్ ఏతత్ రేతః, ఈ రేతస్సే పురుషుని శరీరంలో పురుష బీజంగా ఉన్నది. తదేతత్ సర్వేభ్యః అంగేభ్యః తేజః సంభూతం. చూడండి, ఈ రేతస్ ఎలా పుట్టిందట? ఈ రేతస్ అనేది ఎట్లా పుట్టింది? శుక్రం అనేది అంటే ఆ శరీరంలో ఆయన తీసుకున్న ఆహారం ఉంది చూసారా, కాయలు కూరలు అన్నం పప్పు చపాతీలన్నీ, వాటిలో నుంచి శక్తి అన్నమాట. తేజస్ అంటే శక్తి. ఆ శక్తి ద్వారా అది పుట్టింది, సంభూతం, రేతస్సు ఉద్భవించింది అని అర్థం. రేతస్సు ఉద్భవించింది. తద్ ఏత సర్వేభ్యః అంగేభ్యః, అన్ని అవయవాల నుంచి, అన్ని అవయవాల ద్వారా తయారైంది అది. ప్రతి ఒక్క శరీరంలో, మన శరీరంలో ఆహారం జీర్ణం కావాలి. జీర్ణం అయిన తర్వాత అది రేతస్సుగా మారుతుంది. అది రేతస్సుగా మారడానికి ముందు దాన్ని జీర్ణం చేసుకోవడానికి శరీరంలో అన్ని అవయవాలు పనిచేయాలి కదా. అది పనిచేసినప్పుడు దాన్ని రేతస్సుగా మారుస్తుంది అన్నమాట. సర్వేభ్యః అంగేభ్యః తేజః సంభూతం, ఈ తేజస్సు అనేటటువంటి ఈ రేతస్సు, ఈ శక్తి సముద్భూతం, జన్మించింది అని అర్థం. తేజ అంటే సారః, సారం, అన్న సారం. పురుషుడు తిన్న ఆహారం యొక్క సారమే రేతస్సు. ఆ రేతస్సు సారం ఏమైందట? దాన్ని సారం అంటారు, శక్తి అంటారు. తేజస్ అంటే శక్తి. సంభూతం ఉద్భవించినటువంటి ఆహారం, పురుషుడు తీసుకున్న ఆహారం అన్ని అంగాలు పనిచేసిన తర్వాత, ఆ జీర్ణం అయిన తర్వాత అది రేతస్సుగా మారి ఉద్భవించినటువంటిది. ఆత్మన్యేవ ఆత్మానం భివర్తి. ఆత్మన్న అంటే ఇక్కడ శరీరం. శరీరం ద్వారా ఈ శరీరంలో, ఈ శరీరంలో పురుషుడు ఏం చేస్తాడు? ఆ శరీరాన్ని చిన్నగా క్యారీ అంటే మోస్తూ ఉన్నాడు. చూడండి, పురుషుడు తన శరీరంలో ఆత్మని, తన శరీరంలో ఆత్మానం, ఆ జీవ శరీరాన్ని, రేతస్సు రూపంలో ఉన్న జీవ శరీరం. చూడండి, తన శరీరంలో మరొక శరీరాన్ని బిభర్తి అంటే మోస్తూ ఉన్నాడు. వివాహం అయ్యే వరకు ఆ మళ్ళీ ఆ యొక్క రేతస్సుని గర్భాధానం చేసే వరకు, ఆ గర్భంలో పెట్టే వరకు ఈ ఇందులో తన యొక్క శరీరంలో ఉంచుకుంటాడు. అంటే పురుషుడు కూడా ప్రెగ్నెంటే కదా, కనపడని ప్రెగ్నెంట్ అవునా కాదా? ఎందుకంటే రేతస్సు ఉన్నది కదా ఆ పురుష శరీరంలో, అది మోస్తూ ఉంటాడు. ఎప్పుడైతే వివాహం అవుతుందో, వివాహం అయిన తర్వాత ఆత్మని ఆత్మానం వివర్తి తత్ యదా స్త్రియాం సించతి, ఎప్పుడైతే ఆ రేతస్సుని భార్య యొక్క గర్భంలో వదిలిపెడతాడో, స్త్రియాం అంటే భార్య, యదా ఎప్పుడైతే వివాహానంతరం గర్భాధానం కాలే అని అర్థం. స్త్రియాం సించతి అంటే గర్భాధాన సమయమునందు. పురుషుడి శరీరంలో ఉన్న రేతస్సు గర్భం కదా, అది స్త్రీ శరీరం వదిలిపెట్టినప్పుడు అది గర్భాధానం అంటారు. చూడండి, ఈ గర్భాన్ని అక్కడ ఆధానం చేస్తాడు, ఇంప్లాంటింగ్ అన్నారు. చూడండి ఎంత, ఎక్కడ ఏ సైన్స్ ప్రపంచంలో ఎవ్వరూ మాట్లాడలేరు దీని గురించి. ఎప్పుడైతే పురుషుడు ఆ యొక్క పత్ని యొక్క గర్భంలో వదిలిపెడతాడో, సించతి అథ ఏనం జనయతి, అప్పుడేమవుతుంది, ఆ తల్లి గర్భానికి వెళ్ళగానే అది రెండవ జన్మ అవుతుంది, అది పిండంగా మారుతుంది, శోణితంగా మారి ఆ రేతస్సు శోణితంతో కలిసి పిండంగా మారుతుంది. ఇంకా కాళ్ళు చేతులు రాలే, కాళ్ళు చేతులు ఇంకా కళ్ళు ముక్కులు రాలేదు. అమ్మ తల్లి గర్భంలో ఉన్నాడు జీవుడు, సూక్ష్మంగా ఉన్నాడు, అది ఆకారం తీసుకునే వరకు కూడా ఆ తల్లికి తెలియదు. నేను గర్భంతో ఉన్నానని కూడా తల్లికి తెలియదు, సూక్ష్మంలో ఉన్నప్పుడు తెలియదు కదా. జనయతి అథ ఏనం జనయతి, ఎప్పుడైతే ఆ స్త్రీ యొక్క గర్భంలో వదిలిపెట్టబడిందో ఆ తర్వాత ప్రసవిస్తుంది ఆవిడ. కొన్ని నెలలైన తర్వాత అది ప్రసవిస్తుంది, అంటే జనయతి అంటే ప్రసవిస్తుంది. తత్ అస్య ప్రథమం జన్మ అన్నారు, అది మొదటి జన్మ, అక్కడ పుట్టినది ప్రథమం జన్మ. తత్ అస్య ప్రథమం జన్మ, అది మొదటి జన్మ అన్నారు. అంటే పితృశరీరం మాతృశరీరం, పితృశరీరం మాతృశరీరం, తర్వాత స్వశరీరం. ఆ స్వశరీరం నాలుగు ఐదు శరీరాలు, నాన్న శరీరం, నాన్న శరీరంలో ఉన్నప్పుడు నాకు శరీరం ఉన్నది, అమ్మ శరీరంలో ఉన్నప్పుడు ఉన్నది, కానీ నాకు శరీరం వచ్చినప్పుడే నిజమైన జన్మ అంటాం. అందుకే జాతకర్మ అన్నీ చేస్తారు చూడండి, జాతకర్మలన్నీ చేసేది అప్పుడే కదా, అందుకని ప్రథమం జన్మ అన్నారు. శిశువుగా జన్మింప చేసుకుంటాడు, జన్మింప చేసుకుంటాడంటే జన్మనెత్తుతాడు అని అర్థం. అప్పుడే కదా పుట్టిగా డేట్ ఆఫ్ బర్త్, నాన్న పొట్టలో ఉన్నప్పుడు పుట్ట డేట్ ఆఫ్ బర్త్ అంటామా అన్నాం కదా, అమ్మ గర్భంలో ఉన్నప్పుడు కూడా డేట్ ఆఫ్ బర్త్ కాదు, నేను బయటకు వచ్చిన తర్వాతనే డేట్ ఆఫ్ బర్త్ అన్నాడు, అందుకని ప్రథమం జన్మ. మరి మొదటి జన్మ అయితే అమ్మ నుండి స్వశరీరానికి రావడం రెండవ జన్మ. మొదటి జన్మ తండ్రి శరీరంలో ఉన్నప్పుడు, మొదటి జన్మ అమ్మ శరీరంలో, రెండవ జన్మ అమ్మ శరీరంలో ఉన్నప్పుడు, మూడవ జన్మ బయటికి వచ్చినప్పుడు, కానీ అదే మొదటి జన్మ అంటాం మనం. కానీ నిజంగా మూడు జన్మలు, అమ్మ శరీరంలో, అంతకుముందు నాన్న శరీరంలో, తర్వాత నా శరీరంలో. ఇది నా ఇండిపెండెంట్ బాడీ, స్వశరీరం అనమాట. నేను ఎవరి మీద డిపెండ్ అవ్వక్కర్లేదు, అంతకుముందు అమ్మ మీద డిపెండ్ అయినా, అంతకుముందు నాన్న మీద డిపెండ్ అయినా, బయటకు వచ్చిన తర్వాత చూడండి. అందుకే అమ్మ నాన్న లేకపోతే నేను ఎక్కడున్నాను, మాతృదేవోభవ పితృదేవోభవ ఎందుకంటారు, అర్థమైందా? ఇప్పుడు రేతస్ రూపంలో నన్ను మోసాడు నా తండ్రి, పిండ రూపంలో శోణిత రూపంలో నా తల్లి నన్ను మోసింది, తర్వాతనే కదా నేను వచ్చాను. తల్లి లేకుండా తండ్రి లేకుండా నేను ఎక్కడున్నాను? అటువంటి తల్లిదండ్రులను నిందించవచ్చు అసలు? అందుకని మన యొక్క సంస్కృతిలో తల్లిదండ్రులకు ఎందుకు విలువిస్తాం, అర్థమైందా? ఇప్పుడు నన్ను ఎంత భద్రంగా తన శరీరంతో ఒకటిగా భావించి తండ్రి నన్ను పోషించాడు. తల్లి నేను గర్భంలో ఉన్నప్పుడు, తర్వాత మంత్రం చెప్తున్నది, తల్లి ఎలా చూసుకుంది నేను గర్భంలో ఉన్నప్పుడు, ఆవిడ గర్భంలో ఉన్నప్పుడు నన్ను ఎలా చూసుకుంది చెప్తున్నది మంత్రం చూడండి. తత్ స్త్రియా ఆత్మభూయం గచ్చతి యథా స్వమంగం తథా తస్మాదేనాం నహినస్తి సాస్యైతం ఆత్మనమత్ర గతం ఆత్మానమత్ర గతం భావయతి. ఈ మంత్రం అందరూ అర్థం చేసుకొని గ్రహించవలసింది, చాలా ముఖ్యమైనది. తత్ స్త్రియా ఆత్మభూయం, నేను స్వశరీరాన్ని తీసుకోవడానికి ముందు తండ్రి గర్భంలో నుంచి నేను ఇక్కడికి వచ్చాను అమ్మ గర్భంలోకి. అప్పుడు అమ్మ గర్భంలోకి వస్తే ఆ శరీరం ఎట్లా అంగీకరించిందండి చెప్తున్నది మంత్రం, ఉపనిషత్తు చెప్తోంది. తత్ స్త్రియా ఆత్మభూయం గచ్చతి, ఆ తల్లి యొక్క శరీరంలో ఒక భాగం అయిపోయిందట. ఈ రేతస్సు ఆ స్త్రీ శరీరంలోకి వచ్చినప్పుడు భార్య శరీరంలో ప్రవేశించగానే ఆ భార్య పాపం దాన్ని యాక్సెప్ట్ చేసింది. ఆ శరీరం, ఆ యొక్క స్త్రీ శరీరం ఆ యొక్క క్రొత్త పదార్థాన్ని తనలో ఒకటిగా చేసుకున్నది. దాన్ని బయటికి పంపించలే, దాన్ని నాశనం చేయలే. చూడండి, మనం కంట్లో నలుసు పెడితే అది బయటికి పోయిందాకా నలుస్తాం, ముక్కులోకి ఏదన్నా పోతే తుమ్ము వచ్చిందాకా వదిలిపెట్టాం, చెవులోకి ఏదన్నా పోయినా లోపలికి ఏదన్నా ఫారిన్ బాడీ పోతే ఎంత బయటకు వచ్చేదాకా వదిలిపెడతామా, అసలు నిద్ర పడుతుందా మనకు ముందు. కానీ ఆ స్త్రీ శరీరం, పత్ని రూపంలో భార్య రూపంలో ఉన్న స్త్రీ శరీరంలో ఆ రేతస్సుని బయటికి పంపకుండా తనలో భాగంగా అది ఇముడ్చుకుంటుందట. ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నారండి, ఒక కిడ్నీ తీసి ఇంకో కిడ్నీ పెడుతున్నారు. తేలికగా పెట్టిన తర్వాత ఆ కిడ్నీ పెట్టిన వల్ల ఒప్పుకోదుట శరీరం, ఇది ఏదో కిడ్నీ వచ్చింది బయట నుంచి నేను ఒప్పుకోను అంటుంది శరీరం. ఒప్పుకొని ఒప్పుకొని అనేటప్పటికీ అది అడ్జస్ట్ కానివ్వదు, ఫంక్షన్ చేయనివ్వదు. ఎందుకంటే మనకు రెసిస్టెన్స్ పవర్ ఉంది కదా, ఇమ్యూనిటీ పవర్, అదేం చేస్తుందిట అంటుంది, వది పనిచేయనివ్వద్దు దీన్ని, క్రొత్తగా పెట్టిన కిడ్నీని. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు డాక్టర్లు తెలుసా, ఇట్లా ఉందా నీ పని, నీకు ఇమ్యూనిటీ ఎక్కువ ఉండబట్టే కదా ఇట్లా చేస్తున్నావు, అందుకని ఇమ్యూనిటీని తగ్గిస్తానని చెప్పి మనకు మందులు ఇస్తారు డాక్టర్లు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన వాళ్ళకి మందులు ఇస్తారు. మందు దేనికి ఇస్తారో తెలుసా, ఇమ్యూనిటీ తగ్గడానికి. ఇమ్యూనిటీ తగ్గితే నీకు రెసిస్టెన్స్ పవర్ ఉండదు, అప్పుడేమవుతుంది ఆ కిడ్నీని రిజెక్ట్ చెయ్యలేవు నువ్వు, నీ శరీరం రిజెక్ట్ చెయ్యలేదు. అది రిజెక్ట్ చేయనప్పుడు ఏమవుతుందండి, ఆ కిడ్నీ అడ్జస్ట్ అయిపోతుంది లోపల. ఈ లోపల ఏమవుతుందో తెలుసా, నీకు ఇమ్యూనిటీ తగ్గడానికి మెడిసిన్ ఇస్తే అప్పుడు ఆ కిడ్నీని నువ్వు శరీరంలో అది ఒప్పుకుంటే ఈ లోపల నీకు ఇన్ఫెక్షన్లన్నీ వస్తాయి. ఎందుకంటే ఇమ్యూనిటీ పోవడానికి మందులు ఇచ్చారు కదా, ఇమ్యూనిటీ లేదు కదా, అప్పుడు నీకు అన్ని రోగాలు వస్తాయి. అందుకని బయటకు వెళ్ళవాకు, గాల్లో తిరగవాకు, వర్షంలో తడవ్వాకు, ఫ్లైట్లో వెళ్ళవాకు, జాగ్రత్తగా ఉండని చెప్తారు వీళ్ళకి. అందుకని మాస్కులు కట్టుకొని తిరుగుతారు, బయటికి రారు. 6 నెలల వరకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన వాళ్ళు బయటికి రాకూడదు, ఎవరితో మాట్లాడకూడదు, ఇన్ఫెక్షన్ తొందరగా పట్టేస్తుందన్నమాట వాళ్ళని. ఎందుకంటే ఇమ్యూనిటీని తీసేశారు, తీయడం వల్ల ఆ కిడ్నీ లోపల యాక్సెప్ట్ అయింది. ఒక కిడ్నీ పెడితేనే ఇంత గందరగోళం అవుతుంది శరీరంలో నుంచి, ఆ శరీరం నుంచి రేతస్సు ఇక్కడికి వస్తే పాపం ఆ శరీరం, ఆ స్త్రీ శరీరం దాన్ని అంగీకరించి తనలో ఒక భాగంగా ఇముడ్చుకుంటుంది. అది చూడండి ఎంతటి అద్భుతమైనటువంటి సిస్టమ్ పెట్టాడు భగవంతుడు. ఆ ఇమ్యూనిటీ అది రెసిస్ట్ చేయకుండా అది తీసుకొని ఎట్లా తనలో ఒక భాగంగా ఆ తల్లి పెంచుతుంది చూడండి. ఇక్కడ ఆత్మభూయం గచ్చతి, ఆత్మభూయం అంటే ఏంటి, ఆ శరీరంలో ఒకటిగా అయిపోతుంది. నువ్వు ఎక్కడి నుంచో వచ్చావు నువ్వు అని చెప్పి నెట్టదు ఆ శరీరం, అది అంగీకరించి తన శరీరంలో ఒక భాగంగా చేసుకుంటుంది. యథా స్వమంగం తథా, అంటే నా కాలు చెయ్యి ఎట్లాగో ఈ శరీరంలో ఎంత ప్రధానం ఇస్తానండి, కన్ను ముక్కు ఇవన్నీ కూడా అంత ప్రధానంగా స్వమంగం అంటే తన యొక్క శరీర అంగంలాగానే దీన్ని కూడా ఆ భర్త నుంచి వచ్చినటువంటి ఆ రేతస్సుని ఈ యొక్క స్త్రీ భార్య శరీరం గర్భం యాక్సెప్ట్ చేస్తుంది. ఎప్పుడైనా విన్నారా అసలు ఇంతవరకు ఈ విషయం, పిల్లలకన్నా ముసలాళ్ళం అయిపోతున్నాం, తాతయ్యల మమ్మలమైనా ఇప్పుడు వింటున్నాం అసలు విషయం. చూడండి తదా స్వమంగం యథా స్వమంగం తథా. ఎలాగైతే నీ శరీరము అంగాలు, శరీరం కళ్ళు ముక్కు చెవులు ఎంత ప్రధానంగా నువ్వు జాగ్రత్తగా చూసుకుంటున్నావో అది కూడా అలాగే ఒప్పుకుంటుంది శరీరం. అంతేగాక తస్మాద్ ఏనాం నహినస్తి, ఆ యొక్క చేరినటువంటి ఆ రేతస్సుని అమ్మ శరీరం ఏనాం, ఈ శరీరాన్ని కూడా ఏం చెయ్యదట. అది చూడండి, బయట నుంచి వచ్చినటువంటి ఆ రేతస్సు కూడా ఈ అమ్మ శరీరాన్ని ఏమీ చెయ్యదట. అమ్మ శరీరము దాన్ని ఒప్పుకుంటుంది, ఆ వచ్చినటువంటి రేతస్సు కూడా ఈ అమ్మ శరీరానికి హాని చెయ్యకుండా శరీరంలో ఉంటుందట. అంత తేలిక కాదండి, బయట నుంచి వచ్చిన పదార్థాన్ని శరీరం యాక్సెప్ట్ చేయదు, కానీ రేతస్సును మాత్రం శరీరం యాక్సెప్ట్ చేస్తుంది. ఈ శరీరం యాక్సెప్ట్ చేయడమే కాదు, అది కూడా ఈ శరీరానికి హాని చెయ్యదు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ లాగా హాని చెయ్యదు. అర్థమైందా? హీనాం నహీనస్తి అంటే ఈ స్త్రీ మాతృ శరీరాన్ని ఆ రేతస్సు ఏమీ చెయ్యదట, హాని చెయ్యదు. సా అస్య ఏతం ఆత్మానం అత్ర గతం భావయతి. ఈ స్త్రీ కూడా ఏం చేస్తుందట, ఆ యొక్క రేతస్సుని పోషించి పోషించి లోపలది పిండంగా మారినప్పుడు తాను అనుకుంటుందట, నా భర్తనే మోస్తున్నాను నేను అనుకుంటుందట స్త్రీ. ఐఎమ్ క్యారీయింగ్ మై హస్బెండ్ అనేది. నాకు చూడండి, భార్య భర్తల సంబంధం అంటే ఎంత గొప్పది. అర్థమైందా? ఇప్పుడు ఈ మన పిల్లలకి చెప్పాలి ఇది. సెక్స్ ఎడ్యుకేషన్ ఉన్నదా లేదా ఆ రోజుల్లో పబ్లిక్గా చెప్పండి మీరే. ఇప్పుడు ఏదో సెక్స్ ఎడ్యుకేషన్ అంటే ఇదంతా సెక్స్ ఎడ్యుకేషన్ కదండి, పబ్లిక్గా క్లాస్ జరుగుతున్నది. ఆ రోజుల్లోనే ఎడ్యుకేషన్ ఉండేది, ఇప్పుడేమిటో కొత్తగా చెప్తున్నారు. అంటే మనం దాన్ని నెగిటివ్గా చూస్తున్నాం. మన సంస్కృతిలో దాన్ని ఒక ధర్మంగా, ఒక పవిత్రంగా చూశారు మన సంస్కృతిలో. కనుక భారతదేశంలో ఈ యొక్క సంతానోత్పత్తి అనేటువంటిది ఒక పవిత్ర కార్యం అండి. వివాహ బంధం అనేటువంటిది ఒక పవిత్ర కార్యం. ఈ వేద యొక్క ధర్మాన్ని ప్రచారం చేయడం కోసం ఈ యొక్క సంతానోత్పత్తి అనేది చెప్తున్నది ఉపనిషత్తు. చూడండి, ఇప్పుడు పబ్లిక్గా క్లాస్ జరుగుతోంది అక్కడ. చూడండి, ఇది ఎవరో ఒకరికిద్దరికి అనేది కాదు, రహస్యంగా ఉంచేది కాదు. ఎందుకు రహస్యంగా ఉంచాలి? ఇది పవిత్రమైన కార్యం, దీన్ని ఎందుకు రహస్యంగా ఉంచడం? తప్పైనదే రహస్యంగా ఉంచుతారండి. అర్థమైందా? తప్పైన దాన్ని రహస్యంగా ఉంచాలి, పవిత్రమైన దాన్ని రహస్యంగా ఉంచనవసరం లేదు. కామన్ సెన్స్, సెక్స్ ఎడ్యుకేషన్ అప్పుడే ఆ రోజుల్లోనే ఉండేది, పవిత్రంగా చూడబడింది అది. అందువల్లే మనుషులు కూడా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు, ఎటువంటి రోగాలు లేకుండా ఉండేవాళ్ళు. ఎంత ఎడ్యుకేషన్ చూడండి ఇది. చూడండి, ఆత్మానం అత్ర గతం భావయతి. భర్త శరీరంలాగా భార్య దాన్ని మోస్తున్నదట. ఆత్మానం అత్ర అంటే తన శరీరంలాగానే భావించి, భావయతి అంటే దాన్ని రక్షిస్తున్నది, కాపాడుతున్నదిట. భార్య తన భర్త శరీరాన్ని నేను ఇక్కడ కాపాడుతున్నాను అనుకుంటున్నదిట. చూడండి ఎంత పవిత్ర. అబార్షన్ చేయడం ఎంత తప్పో తెలిసిందా ఇప్పుడు? అందుకని భ్రూణ హత్య అంటారు ఇక్కడ. అబార్షన్ చేయడం అనేది మహాపాపం. కనుక ఆ జీవుణ్ణి మనం పరమాత్మ రూపంలో ఉన్నటువంటి ఆ జీవుణ్ణి మనం సంహరిస్తున్నామని అర్థం. కనుక మన ధర్మాన్ని మనం తెలుసుకోవాలి అంటే మనం శాస్త్రం చదివితే కానీ తెలియదు మనకు. కనుక పశువుల్లాగా జీవించడం కాదు, సుఖం కోసం కాదు. సంగమం అనేది స్త్రీ పురుష సంగమం భోగం కోసం కాదు, పవిత్ర ధర్మాన్ని నిలబెట్టడం కోసం. స్త్రీ పురుషులు భార్యాభర్తలుగా వివాహం, ఆ వివాహ బంధం, వివాహమైన తర్వాత ప్రజా అంటే సంతతిని ఉత్పత్తి చేయడం, అదంతా కూడా ఈ యొక్క సంస్కృతిని బాగా పరంపరని నిలపడం కోసమే. కానీ వివాహం అంటే కంపాటబిలిటీ. ఏమిటి కంపాటబిలిటీ? చేసుకున్న రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు డైవర్సా? ఏం కంపాటబిలిటీ, ఏం వివాహం, ఏం విలువ ఉన్నది అసలు నీకు? అంటే నీ యొక్క జీవిత గమ్యం నీకు తెలియలేదు, ఏం చేస్తున్నావో తెలియదు. చూడండి ఎంతటి విషయాన్ని మనకు బోధిస్తున్నది ఉపనిషత్తు. వేదాల్లో, ఋగ్వేదంలో నుంచి వచ్చిందండి ఇది. భావయతి అంటే రక్షిస్తున్నది, మోస్తున్నది. అంతేకాదు, ఇంకా చూడండి పాపం ఆ తల్లి అది తినకూడదు ఇది తినకూడదు అంటాడు డాక్టర్. ఆ యొక్క బిడ్డని భర్త రూపం తన రూపం మోస్తున్నప్పుడు దాన్ని రక్షించడం కోసం ఆ తల్లి ఎన్ని సుఖాలు వదులుకుంటుంది. అది తినవాకు, ఇది తినవాకు అంటారు. సరే తినను, ఎందుకంటే ఆ బిడ్డను రక్షించడం కోసం. 10 నెలలు ఆ బిడ్డ కోసం ఏం తినాలో అదే తింటుంది, ఏది పడితే అది తినకూడదు. ఆ తల్లి ఆ 10 నెలలు ఆ బిడ్డను మోసేటప్పుడు తన భర్తనే తన అంగంగా భావిస్తూ, తన శరీరంలోనే ఒక భాగంగా భావిస్తూ, తన సుఖాన్ని కూడా వదిలిపెట్టుకొని ఆ బిడ్డను మోస్తుంది కష్టపడుతూ. చూడండి, నిద్రపోనివ్వదు కదా శిశువు లోపల. 10 నెలలు మోస్తుంది, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదండి, 10 మందిని కన్నారు. ఇప్పుడు ఒకళ్ళని కనడానికే కష్టపడుతున్నారు, 10 మందిని కన్నారు. 12 మంది మా అమ్మమ్మ వాళ్ళు, 13 మంది మొత్తం, 13 మంది ఫ్యామిలీ వాళ్ళు, మా కుటుంబంలోనే మొత్తం 9 మంది. ఇమాజిన్, వాళ్ళ దృష్టి ఎక్కడున్నది, మన దృష్టి ఎక్కడున్నది. ఇప్పుడు నా మీరువారు నమ్మకొరువారు, మనమిద్దరం మనకొకడు, ఏమిటి అది? అదే ఎవరన్నా పాపం ఆ పార్లమెంట్లో ఎంపీస్ చెప్తే బీజేపీ వాళ్ళు ఎక్కువ మంది పిల్లల్ని కనండి అంటే నువ్వెవరు చెప్పడానికి అంటుంది. వాళ్ళు ఎందుకు చెప్తున్నారు? ఈ దృష్టితో చెప్తున్నారు. పిల్లల్ని కనేది నీకోసం కాదు, ఈ ధర్మ అభివృద్ధ్యర్థం ప్రజా అన్నారు. నీకోసం కాదు నువ్వు కనేది, గుర్తుపెట్టుకో. నువ్వు వివాహం చేసుకునేది నీకోసం కాదు, నువ్వు పిల్లల్ని కనేది నీకోసం కాదు, ఈ ధర్మాన్ని రక్షించడం కోసమే నీకు పిల్లలు. ఇలా బోధిస్తే విని అది ఆచరించడానికి ఆనందంగా ఉంటుంది. ఏమి తెలియని వాడు ఏం పెళ్ళిళ్ళు చేసుకుంటారు, ఏం పిల్లల్ని కంటున్నారు, ఏం పెంచుతున్నారు, అసలు ఎక్కడున్నా మనం చూడండి, అసలు ఎక్కడి నుంచి ఎక్కడ పడిపోయినామో చూడండి. ఇప్పుడు అధ పాతాళానికి పడిపోయినాం మనం. మన ఆలోచన, మన విధానం, వివాహ పద్ధతి, సంప్రదాయం ఎక్కడున్నది, ఎంత హై లెవెల్లో థింకింగ్ ఉన్నది, ఎక్కడ పడిపోయినామంటే మనం ఎక్కడ పడ్డామో కూడా తెలుసుకోలేంత లోతుకు పడిపోయినాం. మనం మెలుకోవడానికి సాధ్యపడుతుందా అని మీరు ఆలోచించండి. ఇప్పుడున్న యువతి యువకులకి సాధ్యపడుతుందా అంటే, ఎంత సంస్కారం కావాలి చిన్నప్పటి నుంచి. సంస్కారం ఉంటేనే ఆ వయసు వచ్చేటప్పటికి ఆ యొక్క పవిత్రత నిలపగలుగుతారు. చిన్నప్పటి నుంచి లేని సంస్కారం టక్కున 25 ఏళ్ళప్పుడు రాదండి, 30 ఏళ్ళప్పుడు రాదు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఈ సంస్కారంతో జీర్ణింప చేయాలి పిల్లల్ని, చేసినప్పుడే వస్తుంది. అది లేకుండా వివాహ బంధము లేదు, పిల్లలు సంస్కృతి ధర్మం అనేది నశించిపోతాయి. దేర్ఫోర్ మన యొక్క ఆలోచన విధానం మారాలి, మారకపోతే భవిష్యత్తు లేదు అంటారు. భవిష్యత్తు లేదంటే ఏదో బతుకుతాం, అలా కాదు కదా, బతకవలసిన విధంగా బతకాలి, కానీ ఏదో బతకడం ఎవరికి కావాలండి. చూడండి తర్వాత మంత్రం, సా భావయిత్రీ భావయితవ్యా భవతి. ఆ స్త్రీ, ఏ స్త్రీ అయితే ఈ యొక్క గర్భాన్ని, ఆ భర్త యొక్క రూపాన్ని తనలో పోషిస్తున్నదో రక్షిస్తున్నదో, అప్పుడు ఆవిడ పోషించినప్పుడు భర్త కూడా ఆవిడ్ని జాగ్రత్తగా చూసుకోవాలా లేదా? అందుకనే సీమంత ఉన్నయనం చేస్తాడు. ఈ సీమ అంటే ఈ పాపటిని ఉన్నయనం చేస్తాడు, జాగ్రత్తగా జడవేస్తాడు ఆవిడకి. రోజు జడవేయాలి, తల దువ్వాలి. ఇవన్నీ ఎందుకు పెట్టారు ఊరికి నాయన? ఆమెకి అన్నీ అందించాలి, ఎందుకంటే ఆవిడ తనను రక్షిస్తున్నది తన గర్భంలో. భర్తని గర్భరూపంలో ఉన్నటువంటి శిశువు భర్త రూపంలోనే ఉన్నాడు భర్తే. ఆవిడ తను రక్షిస్తున్నప్పుడు ఎంతో జాగ్రత్తగా భర్త ఎలా చూసుకోవాలి? కొడతాడు, తిడతాడు, ఏం చేయమని చూస్తున్నారు కదా. శాస్త్రం చెప్తోంది చూడండి, నిన్ను ఆవిడ రక్షిస్తుంటే తన గర్భంలో, నువ్వు ఆవిడని రక్షించొద్దు. అదే చెప్తున్నది మంత్రం. సా భావయిత్రీ, ఆ స్త్రీ భార్య ఆ శిశువుని రక్షిస్తున్నప్పుడు భావయితవ్యా భవతి, తాను కూడా రక్షింపబడాలి కదా, రక్షింపబడడానికి అర్హత ఉన్నది ఆవిడకి. అందుకని భర్త చాలా ప్రేమగా అన్నీ తెచ్చిపెట్టి ఆ యొక్క భార్యకి జాగ్రత్తగా చూసుకోవాలి. చూసుకొని ఇదంతా ఆనందంగా ఆవిడకి సుఖాన్ని సంతోషంగా ఉంచుతూ ఉండాలి ఆ సమయంలో ఇంకా. ఎందుకంటే పాపం ఆ శరీరంలో ఎంతో తన యొక్క శరీరం అన్నీ రకరకాలుగా మార్పులు వస్తూ ఉంటాయి. ఆ వచ్చినప్పుడు మానసికంగా ఆ స్త్రీ ఎంతో వ్యధ చెందుతూ ఉంటుంది. అప్పుడు ఈ భర్త సహకారం, భర్త అనునయం ఉన్నప్పుడు ఆ స్త్రీ ఆనందంగా ఆ గర్భాన్ని మోస్తుంది. మోసినప్పుడు ఆ ఉన్న శిశువు కూడా వీరిద్దరు కూడా నన్ను గురించి ఇంత జాగ్రత్తగా చూసుకుంటున్నారని చెప్పి నేను కూడా ఎప్పుడెప్పుడు బయటికి వద్దామా అని ఎదురు చూస్తూ ఉంటుంది. లేకపోతే అమ్మ తిడుతూ ఉంటే అత్తగారు తిడుతూ ఉంటారు, భర్త తిడుతూ ఉంటారు, ఆవిడ ఆవిడని తిట్టుకుంటూ ఉంటుంది. అప్పుడు వీడు ఎందుకు వస్తున్నాడా, ఎందుకు పుడుతున్నాడా అంటే ఆ శిశువు కూడా ఏం చేస్తుంది, నేను ఎవరికి అక్కర్లేదా, వీళ్ళకి ఎవరికి నేను అక్కర్లేదా అని చెప్పి శిశువు కూడా బాధపడుతుంది లోపల. అందుకని అన్ని సంస్కారాలు చేస్తారు, పుంసవనం, గర్భాధానం, సీమంతోన్నయనం, జాతకర్మ పుట్టిన తర్వాత కూడా. అంటే భర్త శిశువు పుట్టక ముందే ఇంత జాగ్రత్త తీసుకుంటున్నాడు. ఉపనిషత్తు అంటోంది పుట్టిన తర్వాత కూడా అంతే జాగ్రత్తగా తీసుకుంటాడు అని చెప్తున్నది. పుట్టక ముందు నుంచే జాగ్రత్త తీసుకోవడం మొదలుపెట్టాడు ఆవిడ, ఆవిడ లోపల ఉన్నప్పుడు ఆవిడని జాగ్రత్తగా చూసుకుంటేనే కదా. తర్వాత చూస్తాం.
పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.